प्रतिबोधिताम् भगवते नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिनाम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयम् देवम् निर्मलम् स्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवम् उपास्महे। స్వయం బ్రహ్మానంద స్వరూపులారా, రామచంద్రమూర్తి సభలో విశ్వామిత్రుడు అడుగగా ఒకసారి ఈ జీవిత విశేషాలని, ఏని పట్ల తనకు విషాదం ఏర్పడుతోందో దానికి సంబంధించిన విచారణను చెప్పుకుంటూ వస్తున్నారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది వైరాగ్య ప్రకరణం, యోగవాచిష్టం 6 ప్రకరణాలు, వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమన ప్రకరణం, నిర్వాణ ప్రకరణం, మొత్తం 32,000 శ్లోకాలు. ఇప్పుడు మనం ప్రస్తుతం వైరాగ్య ప్రకరణంలోని విశేషాలు విచారణ చేస్తున్నాం. వైరాగ్య ప్రకరణంలో ఈ జీవుడు దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నాడు, దీని వెనకాల ఉన్న కథ, ఉద్దేశ్యము, భావన, ఆశయము, లక్ష్యము ఏమరుస్తున్నాడు. కనబడుతున్న ఈ ప్రపంచంలో సందర్భమవుతున్నటువంటి దృశ్య విషయాలను చూస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఆయుష్ అనే మాత్రమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాడు అని రామచంద్రమూర్తి మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఈ కనబడే జగత్తులో కనిపించే బంధుత్వాలు, స్నేహాలు, అనుబంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోయేవి కదా. అస్థిరా సర్వయేవే మే సచరాచర చేష్టత. యువుల యొక్క కార్యక్రమాలన్నీ అస్థిరమైనవి, దుఃఖపూర్తిమైనవి, అజ్ఞానంతో కూడుకున్నవి, అల్పాశయములతో కూడుకున్నవి కదా. ఇక్కడి సుఖదుఖాలకు బద్ధుడవుతున్నాడే గాని ఏ ఉద్దేశంతో దేహాన్ని స్వీకరించాడో దాన్ని నిర్వర్తించట్లేదు కదా అనే విషయాన్ని పాఠకులమైన మనందరికీ, శ్రోతలమైన మనందరికీ రామచంద్రమూర్తి గుర్తు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ధన వ్యవహారం గురించి చెప్పుకుంటూ వచ్చారు. మొట్టమొదట స్వామి, అసలు ఈ జీవుడు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పోతున్నాడు, ఆ విషయం గమనించటమే లేదే. ఇక్కడ ఏదో సుఖం ఉందని వెతుక్కుంటున్నాడేమి, ఇక్కడ రాజ్యాలు భోగాలు తనకు ఆనందం కలగజేస్తాయి అనేటువంటి భ్రమలో ఉంటున్నాడే. ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రపంచంలో ఒక శాశ్వతమైన వస్తువు కూడా లేదు కదా, ఇటువంటి తుచ్చ ధనాదులు వగైరా చూసి ఎందుకు భ్రమ చెందుతున్నాడు అని చెప్తూ ధన వ్యవహారం గురించి అనేక విషయాలు చెప్పారు. ధనం అనేది నేను ఆశ్రయించేవాది వాడు గుణవంతుడా కాదా ఆలోచించదు కదా. పైగా ఎవరికి ఎన్ని ధనం ఆశ్రయిస్తుందో వారిలోని వివేకము, సాత్వికత ఇవన్నీ సన్నగిలి దుర్వ్యసనము, బంధుద్వేషము, దొంగల భయము, కారాగృహ భయం, మృత్యు భయం ఇవన్నీ ప్రవృద్ధం అవుతాయి కదా అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా జీవితం మొత్తాన్ని సమగ్రంగా చూస్తూ ఈ జీవితం అనేటువంటిది ఒక అవకాశం కదా, అటువంటి జీవితాన్ని అల్ప వస్తువుల కోసం ఉపయోగించడం ఏంటి, ఆత్మజ్ఞానాన్ని ఏమర్చడం ఏంటి, పోనీ ఈ జీవితం అనేది జీవితంలో ఎప్పుడో సుఖపడదామనే ఏ జీవుడైనా ఏ పని చేసినా అది జ్ఞానానికి సంబంధించిందా అజ్ఞానానికి సంబంధించిందా ఏదైనప్పటికీ ఆనందం కొరకే కదా. అయితే జీవితం అనేది ఒక అవకాశం. దిస్ ఇస్ టైం బౌండ్, దీన్ని ఆయుష్ అంటున్నాం. ఈ దేహం మానవ దేహంతో కొన్నాళ్ళు గడుపుతున్నాడు ఈ జీవుడు. ఈ ఆయుష్ను నమ్మి ఉండటం ఎట్లా స్వామి? ఏ క్షణంలో అయినా ఇది కాలగర్భంలో కలిసిపోవచ్చు కదా. చెట్లు జీవిస్తున్నాయి, పక్షులు జీవిస్తున్నాయి, మృగాలు జీవిస్తున్నాయి. మనసుకు బద్దులై జీవించడం వల్ల ప్రయోజనం ఏంటి? పిల్లి ఎలుకను ప్రియంగా చూస్తూ ఏ క్షణంలో అయినా పట్టుకుని చంపి తినాలనే ఉద్దేశంతో చూస్తున్నట్టు మృత్యు అనేది దేహాన్ని అనుక్షణం. ఆ పిల్లిలాగా పిల్లి ఎలుకను చూస్తున్నట్టు దేహాన్ని చూస్తోంది కదా. రోగాలు, అనేక రోగాలతో ఈ శరీరం ఆలవాలమై ఉన్నది కదా. అవతల వార్ధక్యం కాచు కూర్చుంది. వర్తమానాన్ని ఎలా వృధా చేస్తున్నాడు స్వామి? తీరికగా అనవసరమైన విషయాలలో ఆలోచనలన్నీ ఉంచి వర్తమానాన్ని వృధా చేసుకుంటున్నాడు కదా అని జీవితము ఆయుష్ గురించి చెప్పారు మనకు. ఆ తరువాత అహంకారం, అహంకారం గురించి చెప్పారు. ఎప్పుడైతే దేహాన్ని స్వీకరించారో ఏదైనా ఒక దుష్ట ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ దుష్ట ప్రదేశానికి సంబంధించినటువంటి ఒక ఆవేశము ఆవరించినట్టుగా అహంకారం అనే ఒక దయ్యం ఈ జీవుణ్ణి ఆవహించింది. అటువంటి అహంకారానికి బద్ధుడై అనేక సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఆయుష్ను వృధా చేసుకుంటున్నాడే. అహంకారం పొందిన మాయలో ఈ జీవుడు పడి ఏ ఆశయంతో ఈ జీవిత సందర్భాన్ని స్వీకరించాడు, సంపాదించుకుని వర్తమానంలో స్వీకరించాడే, అది ఏమరుస్తున్నాడే. అహంకారం అంటే ఏమిటి? ఇవి నాకు సంబంధించినవి, నేను వీటికి సంబంధించిన వాణ్ణి అనుకోవటం వల్లనే కదా. సంసారము అంటే ఒకనొక మహత్తరమైన నిర్వచనం మనకు ప్రసాదించారు రామచంద్రమూర్తి, చెప్పి చెప్పకుండా. ఈ ప్రపంచంలోని సందర్భాలు, దృశ్యాలు, వ్యవహారాలు, వీటికి నేను సంబంధించిన వాణ్ణి, అవి నాకు సంబంధించినవి, నేను ఈ విధంగా ఆశిస్తున్నాను, అవి ఆశించినట్లుగా ఉంటే సుఖము లేకుంటే దుఃఖము అని నిర్వచించుకుని అనేక దుఃఖాలు తెచ్చిపెట్టుకుంటున్నాడే అని అహంకారం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇక మనసు గురించి కొన్ని విషయాలు మనకు ఇక్కడ చెప్పారు. ఈ మనస్సు లేక చిత్తము అనేది ఉంది చూశారు, నిరర్ధకంగా, నిష్ప్రయోజనంగా, నిష్కారణంగా అన్ని వేళలా అటు ఇటు తిరుగుతోంది. కుక్క ఇంటింటికి వెళ్ళి పొందేది ఏమీ లేనట్టుగా ఈ మనస్సు లేక చిత్తము ఏదేదో పొందాలని, అది పొందితే గాని తృప్తి పొందలేనని ఆయాసపడుతోంది. అనేక సంకల్ప పరంపరలను కల్పించుకుని వాటిని త్యజించలేక వాటిని కొనసాగిస్తున్నటువంటి దుఃఖం చేత శాంతి లేక తృప్తి లేక తిరుగుతోంది. ఈ గుంపులో పడిన కోతిలాగా అవిశ్రాంతంగా పరుగులు తీస్తోంది. అటువంటి ఈ మనస్సుని ఎలా నిరోధించాలి స్వామి? మనస్సును నిరోధిస్తే కదా సుఖం. మనస్సే అన్నిటికీ కారణం కదా. మనస్సు క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి, మనస్సు విజృంభిస్తే లోకాలు విజృంభిస్తాయి. లోకాలకు మనకు, దృశ్యానికి మనకు, దేహానికి మనకు, బంధువులకు మనకు, సందర్భాలకు మనకు ఉన్న సంబంధం మనస్సే కదా. అటువంటి మనస్సులోనే కదా సర్వ దుఃఖాలు వస్తున్నాయి. ఈ మనస్సులో అంతరంగా అనేక వ్యాధులు, అనేక ఆవేశాలు, అనేక దుర్భావాలు వేచి ఉన్నాయి కదా. అటువంటి మనస్సుతో ఏర్పడిన సంబంధ రూపమైనటువంటి ఈ రాజ్యాలతో నేను ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? ఈ మనస్సును ఎలా జయించాలి అన్న ప్రయత్నంలో కదా నేను ఉండవలసింది అని మనసు గురించి కొన్ని విశేషాలు చెప్పారు. ఇక తృష్ణ అని మరికొన్ని విశేషాలు మన ముందు ఉంచుతూ, యా ఈ తృష్ణ ఎటువంటిదంటే, అపిమేరు సమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరం తృణీకరోతి తృష్ణ ఇవ నిమేషేణ నరోత్తమం. ఒకటి ఎంత తెలివిలోడైనా ఎంత పండితుడైనా ఈ తృష్ణ ఏదో పొందాలి అన్నటువంటి ఆవేశం చేత సర్వ దుఃఖాలు వచ్చిపోతున్నాయి కదా. స్వప్నంలో ఒక ఇల్లు, ఇది నాది, ఇది నాకే ఉండాలి అనుకుంటూ అనుకుంటూ ఉన్నప్పుడు సుఖమకిలా ఉంటుంది స్వామి, అది స్వప్నమే కదా. ఈ ప్రపంచంలోని విషయాలు, ఆశలు, ధన జన సామ్రాజ్యాదులు స్వప్న విషయాలే కదా, వీటిని వాంఛించడం చేత ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాడు అని మనకు ఆశ తృష్ణ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇక దేహం గురించి చెప్పారు. రక్త మాంసాలతో ప్రేగులతో నిండినటువంటి ఈ మలమూత్రాలతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని చూసి జీవుడు భ్రమ పొందుతున్నాడు. ఒకప్పుడు నేను దేహం గ్రహించానే, ఒకప్పుడు తొలగిపోతుంది అనే విషయం మర్చిపోతున్నాడు. ఈ శరీరం కొంచానికే సంతోషిస్తుంది, కొంచానికే దుఃఖిస్తుంది. ఇటువంటి దేహాన్ని చూసుకుని ఈ దేహంతో అయ్యో ఈ దేహానికి ఏమవుతుందో అని దేహ సేవకే జీవితం అంతా కాలం అంతా సమర్పిస్తున్నాడే. ఈ దేహము అనేటువంటి వస్తువుని మమకార దృష్టితో చూశామా సర్వ దుఃఖాలు వచ్చిపడుతున్నాయి జీవుడికి. ఇది ఉపకరణం అజ్ఞానాన్ని జయించడానికి, అజ్ఞానం అనే సముద్రాన్ని దాటడానికి ఒక తెప్పలాంటిది అనే ఉద్దేశంతో జీవుడు మేము జీవించట్లేదు స్వామి. క్రిం సిటియా కిం కించ రాజ్యేన కిం కాయేన కిమీహత దినై కతిపరయ్యేవ కాలసర్వం వికృంతతి. ఏమీ ధనము, ఏమి రాజ్యము, ఏం మనోరథాలు, వీటికి అన్నిటి వల్ల ఏ ప్రయోజనం ఉన్నది? కొలది కాలంలో అన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి కదా అంటూ దేహం గురించి మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. దేహాన్ని ఏ దృష్టితో చూడాలి అన్న విషయాన్ని మనకు వారు గుర్తు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం సత్యం ఏమిటి అన్నటువంటి దృష్టితో జీవించాలి కదా అనే విషయాన్ని గుర్తు చేస్తూ, స్వప్నంలో కనబడే వస్తువులన్నీ అసత్యమే అయినట్టు ఈ దేహం కూడా స్వప్నం సదృశమైన వస్తువే కదా అని మనం గుర్తు చేస్తూ, ఇక జీవితానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు విశ్లేషిస్తున్నారు అయ్యా. ఇక మనం కొనసాగుద్దాం. రామచంద్రమూర్తి ఒక్కసారి జీవితాన్ని పరిశీలించి చూచి ఇక్కడ ఆశించి భావన చేసి యోచన చేసి సుఖావేశంతో వెతుకుతూ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయంలో జీవితం యొక్క వివిధ దశలు కూడా చూద్దాం స్వామి అని ప్రార్థిస్తున్నాను. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ విధంగా దేహంతోనూ అహంకారంతోనూ దృశ్యంతోనూ సంబంధం పొందడం జరుగుతోంది. అయితే అసలు ఈ దేహాన్ని ఎందుకు సముపార్జించుకున్నాడు ఈ జీవుడు? అవి ఆ సందర్భాల్లో ఏర్పడే సంఘటనలతో సుఖదుఖాలు అనుభవించాలనా? సుఖాశ, ఏదో సుఖాన్ని పొందాలనే కదా. అయితే జీవుడు తాను చూచే దృష్టి నుంచి శాశ్వతమైన సుఖాన్ని పొందుతున్నాడా? ఒక్కసారి ఈ జీవితం యొక్క దశలను చూద్దాం స్వామి. ఈ దేహం యొక్క, జీవితం యొక్క దశల గురించి ఎలా జీవుడు భ్రమిస్తున్నాడో అన్న విషయంలో నా ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. ఈ జీవుడు ఈ దేహంలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఈ దశలన్నీ పొందుతున్నాడు. అయితే సామాన్యంగా లోకల్లో ఒక ప్రచారం ఏమంటే, అయ్యా ఇప్పుడు మేము చాలా బాధలు పడుతున్నామండి, కానీ బాల్యంలో ఎంతో హాయిగా ఉండేవాళ్ళం, సుఖకరంగా ఉండేవాళ్ళం అంటూ ఉంటారు జనం అని. బాల్యం సుఖమా స్వామి, చిన్నతనంలో మేము ఆనందంగా ఉండేవాళ్ళం అని ఒక మాట అనుకుంటూ ఉంటారు. వారు అటువంటి భావన వర్తమానంలో ఏర్పడుతున్నటువంటి మానసిక శారీరక బాధలు, ఆది వ్యాధుల దృష్ట్యా అలా అంటున్నారే కానీ బాల్యం వాస్తవానికి సుఖప్రదమా స్వామి? చంచలము సంకులమైనటువంటి సంసార సముద్రంలో జన్మించినప్పుడు ఈ జీవునికి వాస్తవానికి దృశ్యంలో అన్ని కష్టాలే స్వామి. బాల్యం మాత్రం సుఖప్రదమా? బాల్యం ఎలా ఉంటుందంటే బాల్యంలో శక్తి ఉండదు, అనేక వ్యాధులు, శారీరక దౌర్బల్యాలన్నీ బాధిస్తూ ఉంటాయి. పిల్లవాడికి ఇది మంచి ఇది చెడు అనే విచక్షణ ఉండదు. జ్ఞానానందం ఎలా లభిస్తుంది స్వామి అటువంటి బాల్యంలో? ఇది కావాలి అది కావాలి అని ఎల్లప్పుడూ కాంక్షించే స్వభావం, అన్నీ నాకే ఉండాలి, వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళ వస్తువులన్నీ నాకే లభించాలి అనేటువంటి ఒక లోభత్వం, అనుక్షణం ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉంటాయి. ఒక చోట దృష్టి ఆగదు, బాధ భావన ఆగదు. అనుక్షణం మా చపలత్వంతో కూడినటువంటి ఇష్టాయిష్టాలు, కాంక్షించే స్వభావం, లోభత్వం, చపలత్వం, ఈ మూడు కాకుండా ఇంకా ఈ పిల్లవాడికి దీనత్వం, ఎవరో ఏదో ఇంకా ఏదో చేయాలి చేయలేదు అనుకునేటువంటి దీనత్వం, కల్పిత ఆటల మీద ధ్యాస, బుద్ధి ఒక చోట నిలవదు, రోషం, రోదనం, చేతకాకపోవటం, ఏ కొత్త కొత్త విశేషాలు పొందాలి, చూడాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి అనేటువంటి ఒకనొక ఆవేదనతో కూడిన, ఆవేశంతో కూడిన పరుగులు. ఏవో తినాలని ఉంటుంది, ఏవో త్రాగాలని ఉంటుంది, ఏవో పొందాలని ఉంటుంది. ఈ భావాలు అనుక్షణంగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. కోని ఒక వస్తువు కోరిన తర్వాత ఇంకా అక్కర్లేదు అనిపిస్తుందా? లేదు. అసలు మనస్సు స్వయంగానే చపలమైంది. ఇక ఎప్పుడైతే బాల్యంలో ఉన్నదో, కోతి మరి కోతి మత్తు మందు తాగినట్టుగా మరింత చపలం. బాల్యంలో చపలత్వానికి అంతు పొంతు ఉండదు. అటువంటి మనస్సుతో కూడినటువంటి బాలుడు సుఖంగా ఉంటాడా స్వామి? బాల్యంలో అనేక అసమర్థతల కారణంగా ఏవో మనశ్చింతనలు బాధిస్తూనే ఉంటాయి. చేసే పనులన్నీ కూడా అతి మూఢంగాను, విచారణారహితంగాను, వివేకరహితంగాను ఉంటాయి. రోషరోదన రౌద్రాసు దౌన్య జర్జితాసుచా, ఒక స్తంభానికి కట్టివేయబడినటువంటి ఏనుగులాగా అనేక విషయాలతో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ పిల్లవాడు రోషము, చంచలత్వము, దైన్యము అనుభవిస్తూ ఉంటాడు. ఈ బాల్యావస్థలోని మనస్సు యొక్క చపలత్వాన్ని చూస్తుంటే ఎలా ఉంటుందంటే, అగ్ని జ్వాలలు, సముద్రపు అలలు, మెరుపులు, స్త్రీల నేత్రములు, ఇవన్నీ అంత చంచలత్వం ఎలా నేర్చుకున్నాయ్యా అంటే, ఈ బాలుడు యొక్క బాల్యావస్థ నుంచే ఇవన్నీ నేర్చుకున్నాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బాలుడు స్థితి ఎలా ఉంటుందంటే స్వామి, ఏ బాల్యాన్ని చూసుకుని ఆహా బాల్యం ఆనందంగా ఉండేది కదా అని ఈ జీవుడు అనుకుంటూ వర్తమానంలో యౌవన వార్ధక్యాల్లో ఆ తలపుల్లో ఏదో ఆనందం చూడాలని అనుకుంటాడు. అతను బాల్యాన్ని ఈ జ్ఞాన దృష్టితో చూసి ఉండడు. బాల్యం ఎలా ఉంటుంది అంటే, బాలుడు కుక్క వలె అతి స్వల్పానికే సంతోషిస్తాడు. అతి చిన్న చిన్న విషయాలకి స్వాధీనుడవుతాడు. అతి అల్ప విషయానికి పట్టరానంత కోపం పొందుతాడు. తాను కోరుకునే పదార్థం పరిశుద్ధమా కాదా, ప్రమాదకరమా, శ్రేయోదాయకమా, లేక దాని వలన ఏదైనా హాని వస్తుందా అనే విషయాలు కూడా పూర్వాపూర్వాలు విచారించలేడు. అది బాగున్నది అని అనిపిస్తే అది నాకు ఇప్పించండి అని కాల్ చేస్తాడు. అయ్యా దానిలో ఈ గుణదోషాలు ఉంటాయి అని అంటే, ఆ పిల్లవాడు ఆకర్షణ యొక్క ప్రభావం చేత గుణదోషాలు విచారించడు. అన్ని బాధలు తానే తెచ్చిపెట్టుకుంటాడు. పోని పెద్దలు ఇవ్వనన్నారా, ఏడుపు, ఏడుపు ఆపడు. పోనీ ఒకటి పొందిన తర్వాత ఏడుపు ఆగుతుందా? ఆ వస్తువు వచ్చిన మరో రెండు క్షణాల్లో మరొక వస్తువుపై ధ్యాస. ఒకటి పొందగానే ఈ బుద్ధి విక్షేపం చేత మరొకటి కావాలనుకుంటాడు. ఏది పొందినప్పటికీ ఏ మాత్రం తృప్తి పొందడు. ఇంతలోనే ఏడుపు, ఇంతలోనే నవ్వు. అతని వెక్కిలే చేష్టలన్నీ చూసి ప్రతివారు అతను బెదిరించడం, పెద్దలు విధించే శిక్షలకి నిస్సహాయంగా మౌనంగా అనుభవమై తప్పితే ఏమీ చేయలేడు. పెద్దల తల్లిదండ్రులను చూసి, గురువులను చూసి, పై తరగతి బాలులను చూసి, ఈ విధంగా అతను ఎవరి చూచినా భయమే. ఎవరో ఏదో కథ చెబితే ఆ కథలోని భేతాలని ఊహించుకుని భయపడుతూ ఉంటాడు. ఏదో ఒక దృశ్య విషయం చూచి దానికి తెలవలు పొలవలు కల్పించుకుని ఊహించుకుని భయపడుతూ ఉంటాడు. నిద్రలో ఏవేవో ఊహించుకుని కలవరిస్తూ ఉంటాడు. తనకిష్టమైన వారు కొద్ది కాలం దూరంగా ఉంటే బెంగపడుతూ ఉంటాడు. స్వామి, ఈ విధంగా బాల్యమంతా భయం, భయ వ్యవహారములతో, తప్పుడు పనులతో, మనోవ్యాధులతో, అనేక ఉద్వేగాలతో, అనేక అజ్ఞాన విజృంభణములతో గడిచిపోతూ ఉండగా బాల్యం చాలా ఉత్తమానందమైన విషయం అండి అని జనులు అనుకోవటం ఎంత చమత్కారం. దోషప్రదములైనటువంటి అజ్ఞానములతో కూడినటువంటి విషయాలు విజృంభించడం ఆనందకరమా? అటువంటి బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరల జన్మిస్తాము, మనలో జన్మించాలి అని జీవుడు అనుకుంటే ఎంత పరిహాస విషయం స్వామి. ఈ బాలుడు పనికిరాని పనులను కూడా మహా కుతూహలంగా ప్రారంభిస్తాడు. దుశ్చేష్టలపై వ్యామోహం, దుర్బుద్ధి కలిగి ఉంటాడు. నిప్పంటే భయం, నీరంటే భయం, అందరి చేత చివాట్లు, మనశ్శాంతి ఉండదు. కోతిలో చిక్కుకున్న గబ్బిలంలాగా అమంగళమైనటువంటి ప్రయత్నాలు, అశుభమైనటువంటి ఆలోచనలు, వందల కొలది సందేహాలు, అనేక చెడు పోకడలు. ఇక స్వస్థత ఎక్కడిది స్వామి? ఎక్కడ మనోచాంచల్యం, అజ్ఞానం కలిసి ఉంటాయో, ఏ చోట మానసిక దోషాలు, వ్యాధులు, ఆధులు, చిత్త వికారాలు, అస్వాధీనత సమావేశమై ఉంటాయో, అటువంటి బాల్యంలో శాంతి ఆనందం ఉంటాయా స్వామి? ఉండనే ఉండవు. ఈ విధంగా జీవుడు ఏ ఉద్దేశంతో ఈ దేహాన్ని స్వీకరించాడో, ఏ దిగులు వేదన తొలగించుకుని అజ్ఞానం ప్రకాశంతో హృదయాన్ని నింపుకోవాలనే భావావేశంతో వచ్చాడో, ఆ కార్యక్రమానికి బాల్యంలో ప్రారంభం కుదరనే కుదరదు. బాలుని మనస్సులో ఏదో అర్థం కాని నూతనత్వం వైపు ఆ మనస్సు అరులు చేస్తూ ఉంటుంది. పెద్దలు అంటూ ఉంటారు, అసలు జీవుడికి ప్రతిబంధకం ఏంటి, బంధం ఏంటి అంటే స్వసంకల్పమే బంధము అవుతున్నది. బంధాన్ని ఎవరూ కల్పించట్లేదు, జీవుడు తనకు తానే కల్పించుకుంటున్నాడు అని వేదాంత శాస్త్రంలో నిరూపించడానికి యథా బాలహ, చిన్న బాలుడి వలె, చిన్నపిల్లవాళ్ళ వలె అంటూ ఉంటారు. ఈ బాల్యాన్ని దృష్టాంతంగా తీసుకుంటూ ఉంటారు ఈ బంధం స్వయంకృతం అని నిరూపించడానికి. ఈ విధంగా బాలుడు తన బంధాలు తానే, తన ఆశలు తానే, తన ఆశయాలు, వేదనలు, రోగములు తానే కల్పించుకుని, తన భయాలు తానే కల్పించుకుని అనుక్షణం అనేక చంచలత్వములతో ఉండిపోతూ ఉంటాడు కదా స్వామి. ఈ ఒక వృక్షం ఉంది చూశారు, ఇతరుల యొక్క కార్యక్రమాల వల్ల ఏమీ చెయ్యలేక తాను బాధపడుతున్నట్టు ఈ బాలుడు కూడా మూర్ఖపు, ఇతరుల యొక్క మూర్ఖపు క్రియలు, వంచన ఉపాయాలు, ఇటువంటివి అతన్ని బాధిస్తూ ఉంటాయి. అనేకమైన కోరికలు, వాటి ప్రదర్శనను చూచి పెద్దలు చెప్పేటువంటి క్రమశిక్షణ, నియమాలు. ఈ పిల్లవాడి స్థితి ఎలా ఉంటుందంటే స్వామి, లోకాన్నంతా మింగేయాలనుకుంటాడు, పొందే సుఖం ఏదీ ఉండదు. వృక్షం తన పడుచున్నటువంటి బాధలు పైకి ఎవరికీ చెప్పుకోలేనట్లు ఈ పిల్లవాడు కూడా తన అంతరంగంలోని బాధలు ఎవరికీ చెప్పుకోలేడు. పక్షులైతే ఆకలేస్తే ఎటైనా ఆహారం అన్నా తెచ్చుకోవడానికి వెళ్తాయి. ఈ బాలుడు నేను నెత్తి నోరు బాదుకోవడమే కానీ చేసేది ఉండదు. ఈ పిల్లవాడు ఇతరుల యొక్క కనికరం మీద ఆధారపడి ఉంటారు. ఇటువంటి బాల్యావస్థలో ఏదో సుఖం గాని, ఏదోదో విశేషం ఉంది అని కాని మరల జన్మ పొందాలి అని జీవుడు అనుకుంటే ఆ విషయాన్ని చూసినప్పుడు నాకు ఎంతగానో జాలి వేస్తూ ఉంటుంది స్వామి. అనేక రోగ విక్షేపాలతో, అనేక విచారములకు అవకాశమైనటువంటి, అశాంతికి కారణమైనటువంటి బాల్యం నాకు తుచ్ఛంగాను, అరమ్యంగాను కనిపిస్తోంది స్వామి. ఏ దోష, ఏ దురాచార, దుష్టమా, ఏ దురాభయ, తే సర్వే సంస్థిత బాల్యే. ఏ దోషాలు, ఏ దురాచారాలు, ఏ దుష్క్రమాలు, ఏ మనోవ్యాధులు, ఇవన్నీ కూడా చీకట్లో గుడ్లగూబా ఉన్నట్టు బాలుని హృదయంలో వేంచేసి ఉంటున్నాయి స్వామి. నవం నవం ప్రీతికరం నా శిశు ప్రత్యహం యది ప్రాప్నోతి. ప్రతిదినం కొత్త కొత్త వస్తువు దొరకకపోతే చిత్తం అనేక వికారాలు పొందుతూ ఉంటుంది. భయాహార పరం పరం దీనం దృష్టాదృష్టాభిలాషిచ లోల బుద్ధి వపుర్ధత్తే బాల్యం దుఃఖా. ఆయ కేవలం ఈ భయమంతా భయము ఆహార వాంఛ దీనత్వము కనపడి కనపడిన వస్తువుల పట్ల అభిలాష చంచలత్వం ఇవన్నీ బాల్య ధర్మాలుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి బాల్యంలో విజ్ఞానానికి వివేకం సంపాదించడానికి అవకాశం ఎక్కడున్నది? బాల్యం ఈ విధంగా వినియోగమే కాక పైగా అనేక దుఃఖాలకు కారణమవుతూ ఈ జీవుడు ఏది పొందాలో అది పొందడానికి అవకాశమే లేక గడిచిపోతుంది స్వామి. ఈ విధంగా బాల్యావస్థ గడిచిపోతుంది. బాల్యావస్థ తర్వాత క్రమంగా ఆరోహతి నిపాతాయ యవ్వనం సంభ్రమేనతు యవ్వనంలో ప్రవేశిస్తున్నాడు స్వామి. ఇప్పటిదాకా మనం బాల్యం గురించి నాకు వచ్చే ఆలోచనలు చెప్తున్నాను, చెప్పాను కదా. అటువంటి బాల్యంలో ఆత్మ జ్ఞానానికి సంబంధించిన కార్యక్రమం కానీ ఆలోచన కానీ లక్ష్యశుద్ధి కానీ ఏర్పడటానికి అవకాశమే లేదని చెప్పుకుంటూ నాకు అనిపిస్తుంది స్వామి. ఈ విధంగా బాల్యం వృధా అయిపోతుంది, అయిపోయింది. బాల్యం అయిపోయిన తర్వాత యవ్వనంలో ప్రవేశిస్తున్నాడు ఈ జీవుడు. ఈ యవ్వనం యొక్క స్థితిగతులు ఏమిటో కూడా కొన్ని నాకు వచ్చే ఆలోచనలు కొన్ని చెప్తాను, వినండి. పుమాన్ అభిహతాశయ ఆరోహతి నిపాతాయ యవ్వనం సంభ్రమేణతు. బాల్యావస్థ నుంచి బాల్య అరిష్టాల నుంచి ఎట్లాగొట్లో బయటపడిన వాడి ఇక ఈ ఈ జీవుడు యవ్వనంలో ప్రవేశిస్తున్నాడు. యవ్వనం ఏం చూడండి, ఇప్పటికే ఈ యవ్వనంలో ప్రవేశించేసరికే ఈ మనస్సులో ఈ జీవుడికి అనేక దోషాలు కుసంస్కారాలు గూడుకట్టుకుని ఉంటున్నాయి. కొందరి మీద కోపం, కొందరి మీద మమకారం, కొందరి మీద ప్రేమ, ఆశ, అహంకారం, కామం, ఇటువంటి పిశాచాలు నెమ్మదిగా హృదయంలో కళ్ళు తెరచి తూలు విప్పుకుంటున్నాయి. ఏవో గుర్తింపులు సుఖములు పొందాలని యవ్వనంలో స్వప్న సదృశ్యమైన విశేషాల పట్ల సంబంధం ప్రారంభిస్తున్నాడు ఈ జీవుడు. హృదయంలో ఉద్భవించిన అహంకారము కామము అనే దయాలు భూతాలు వాటికి దాసోహం అంటం ప్రారంభిస్తున్నాడు ఈ జీవుడు. అతి చంచలమైన మనస్సుకు ఇంతలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి చింతలన్నింటికి ఇప్పుడు స్వేచ్ఛ లభిస్తోంది. బుద్ధి అనేక వికారములచే అహంకారము మమకారము ఆవేశము ఇటువంటి వికారములతో ఆక్రమించబడి కలుషితం అవుతుంది. ఈ మనస్సు యవ్వనంలో ఏం చేస్తుందంటే స్వామి, ఎండమామలో వంటి అనేక పరిచయాలు, అనేక విలాసాలు, అనేక సోత్కర్షలు ఇటువంటివన్నీ వాటితో సంబంధం ఏర్పడుతుంది. ఆహా, ఈ పరిచయాలు ఎంత మధురం, ఈ విలాసాలు ఎంత బాగున్నాయి, వాళ్ళు నన్ను పొగుడుతున్నారు కదా, నేను ఇంతటి వాణ్ణి కదా, నువ్వు విశాల నూతన యవ్వనము వాడు వాణ్ణి కదా అని ఇవన్నీ ఎంత మధురం ఎంత వాస్తవం అనుకుని ఈ యవ్వనలో ప్రవేశించిన జీవుడు విషయముల వైపు పరిగెత్తాలి అనే ఆవేశంలో ఉంటున్నాడే కానీ సత్యదృష్టి వివేక దృష్టి సంపాదించుకునే సందర్భంగా కదా అని ఏమాత్రం గుర్తు ఉండట్లేదు. విషయములు అనే మురుగుడ్డలో కాలు జారిపడి లేవలేక కదలలేక ఉండిపోతున్నాడు ఈ జీవుడు. ఇంకా వివేకానికి అవకాశం ఎక్కడుంది స్వామి? ఇవన్నీ పెద్దలు అంటూ ఉంటారు, యవ్వనం అనేక మహానరకములకు బీజం వంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. ఇందులో ప్రత్యక్షమైనటువంటి కామజ్వరం, అహంకారం, సోత్కర్ష ఇవన్నీ కూడా ఈ జీవుని యొక్క వినాశనం కొరకే ప్రాప్తిస్తున్నాయి కానీ జీవుని సుఖింపజేయటానికి కాదు. చిత్ర విచిత్రములైన కథలు, వృత్తాంతాలు, సందర్భాలు, ప్రాపంచిక విషయాలు మరల ఆలోచిస్తూ క్రమక్రమంగా తన వినాశనానికి తానే అడుగులు వేస్తున్నట్టు ఈ యవ్వనం నాకు కనిపిస్తోంది స్వామి. చిత్ర విచిత్రములైన వృత్తాంతాలకు వివశుడై ఊహలు, భావాలు, ఆశలు లేపి యవ్వనంలో వివేకం దృష్ట్యా నష్టపోయేవారే ఎక్కువ కానీ శక్తిలున్నటువంటి ఈ యవ్వనాన్ని వివేకము జ్ఞానము వైపు నడిపించేవారు చాలా అరుదు స్వామి. హే మహర్షి, ఎవరైతే ఈ యవ్వన సమయంలో కామపిశాచానికి వశం కాకుండా అహంకారానికి తలవంచకుండా దుష్కార్యములను నివర్తించాలి అనేటువంటి ఆవేశానికి లోను కాకుండా యవ్వన దశను దాటివేస్తారో అట్టివారు నా దృష్టిలో వందనీయులు, వారే మహనీయులు. ఈ యవ్వనం ఎలా ఉంటుందంటే మహర్షి మహానుభావ, యవ్వనం భోగ సమయంలో మధురంగా ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ కళ్ళు యొక్క విలాసంలాగా ఈ యవ్వనంలో అనేక దోషములు పాటలోని ముళ్ళులాగా వేచి ఉన్నాయి. దీనిలో కథనమంతా అబద్ధమే అయినప్పటికీ అప్పటికప్పుడు మాత్రం ఆహా ఏమి నిజం, నేను నన్ను చూసి అందరూ ఏ విధంగా భయపడుతున్నారు కదా, గౌరవిస్తున్నారు కదా అని అనుకుంటూ అవన్నీ నిజమే అని అనుకుంటూ ఉంటూ ఉండగా ఈ దృశ్యం క్షణంలో ఈ ఈ యవ్వన దశలో ఉన్న జీవుణ్ణి వశం చేసుకుని మోసం చేస్తోంది స్వామి. స్వప్న స్త్రీతో సాంగత్యంలాగా, ఊహలో కనబడేటువంటి రత్నాల మేడతో ఉన్న సంబంధంలాగా క్షణకాలపు అసత్య రమ్యత్వం ప్రదర్శిస్తోంది ఈ యవ్వనం. వేశ్యతో వేశ్యాస్త్రీతో సాంగత్యంలాగా ఈ యవ్వనం మొట్టమొదట మెత్త మెత్తగా జీవుని ఎందు ప్రవేశించి క్రమంగా అనేక దుర్భావాలకు, రోగాలకు, దుఃఖాలకు, అరిష్టాలకు నాంది పలుకుతుంది. స్వామి విశ్వామిత్ర మహర్షి, హృదయంలోని జ్ఞానమును యవ్వనం కప్పివేస్తూ ఉంటే శివకేశవులు వంటి వారు కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంట, ఈ యవ్వనంలో జనించే మోహం మంచి పనులను మర్పింపజేస్తుంది. సాధు వర్తనము, చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి వివేకంతో కూడిన శాస్త్ర సాధనలకు సంబంధించిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా యవ్వనంలో జనించిన మోహం మర్పింపజేస్తుంది. వివేకాన్ని రూపమాపటంలో యవ్వనానికి ఉన్నంత శక్తియుక్తులు మరెవరికి ఉండవు. అనేక కాంతా వియోగం, మంచి అలవాట్లను విరమింపజేయటం, భ్రాంతి జ్ఞానం, బాహ్యం కనబడే సుందరంగా కనబడే విషయం పట్ల ఆవేశంతో కూడినటువంటి ఆకర్షణ పొందటం, ఇటువంటి అనేక దోషాలు ఈ యవ్వనంలో ప్రవేశించి యవ్వనాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ జీవుణ్ణి దుష్ట స్థితులకు తీసుకెళ్తుంది. అయ్యో, ఎంతటి నిర్మలమైన మనస్సు అయినప్పటికీ ఈ దశలో మనసు కలుషితం అవుతోంది స్వామి. బాల్యంలో ఒకవేళ అనుగ్రహం, పెద్దల అనుగ్రహం చేత సాత్వికమైన అభ్యాసాలు ఉండి ఉన్నప్పుడు కూడా యవ్వనం ప్రవేశించేసరికి ఈ మనస్సు అనేక కల్మషాలను ఆశ్రయిస్తోంది. ఏ కౌశిక, తుఫాను సమయంలో ఆకాశాన్ని చుంబించే కెరటాలు ఉన్నటువంటి నదినైనా దాటవచ్చు, అగ్నిని చేతిలో పట్టి బంధించవచ్చు, కానీ ఈ యవ్వనంలో తృష్ణా తరంగాలు దాటడం ఎంతమంది తరం స్వామి? ఈ దశలో ఈ జీవుడు, ఆ స్త్రీ, ఆ పురుషుడు, ఆ స్థనాలు, ఆ ముఖం, ఆ విలాసాలు, ఆ హావభావాలు ఇలా మననం చేసుకుంటూ ఈ జీవుడు క్రమక్రమంగా దేహ సంబంధమైన దృష్టిని పెంపొందించుకుంటూ ముసలవాళ్ళు అయిపోతున్నారు. చంచలమైన ఆశలచే బాధించబడే యువకుడు సాధువుల దృష్టిలో తృణప్రాయుడు కదా స్వామి, గడ్డితో సమానం కదా స్వామి. ఈ యవ్వన దశలో ఈ జీవులు అభిమానం అనే మదపుటి అభిమానం అనేటువంటి మదపుటి ఏనుగు నెక్కి యవనారణ్యంలో సంచరిస్తున్నాడు. ఇటువంటి యవ్వన దశలో వాస్తవానికి జీవుడు ఎంతో భయపడవలసిన విషయం కదా స్వామి, సందర్భం కదా స్వామి. అనేక వైపుల నుంచి దుఃఖాలు తెలియకుండా వచ్చి నన్ను కప్పివేస్తాయే, ఎంత జాగరూకుండా ఉండాలి అని శ్రద్ధ వహించవలసిన సమయం కదా యవ్వనం. కానీ జీవుడు యవ్వనంలో పైపై కనిపించేటువంటి భేషజాలను చూచి విషయవారసనల వెంట ప్రయాణిస్తూ అనేక దుర్గతులను తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఈ యవ్వన దశలో యువకుడు అనుకుంటాడు, ఆహా ఈ నా శరీర భాగాలు ఎంతగా మెరుస్తున్నాయి, ఇగో నా నూనూ మీసాలు చూస్తున్నారా అని చెప్పుకుంటూ భ్రమిస్తున్నాడు. ఉచితమైనటువంటి మనోవికారాలను, రాగాదులను, దుశ్చింతలను ఆశ్రయించే యవ్వన దశ సుఖం కలిగిస్తుందా స్వామి? యవ్వన పొరతే పొరచేత దట్టంగా కప్పబడిన కనులకు తనను సమీపిస్తున్న అనేక ఆది వ్యాధులు, సంకల్ప వికల్పముల యొక్క పరిణామాలు, కాలం వృధా చేసుకోవటం వల్ల వచ్చినటువంటి నష్టం, మూర్ఖ చర్యలో వచ్చేటువంటి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు, ఇవన్నీ కనిపించటం లేదు. అంతా బాగానే ఉంది కానీ హే మహర్షి, బ్రహ్మర్షి, ఈ యవ్వన దార్ఢ్యం ఎన్నాళ్ళు ఉంటుంది? ఎంతో ప్రయాసతో సంపాదించుకున్నటువంటి అనేక సద్గుణాలు యవ్వన వాయు వీచికల చే ప్రకలించబడిపోతున్నాయి. ఈ యవ్వనం క్రమక్రమంగా అతి స్వల్పకాలంలో ఈ జీవుని మోసగించి బయలు వెడలుతూ అనేక వేదనలు, రోదనలు, దుష్ట చింతనలు ఈ జీవుడికి అందించి మరీ వెళ్తున్నాయి. చిత్తమును అధోగతి బాలు చేసి మరీ ఈ యవ్వనం ఈ జీవుని విడిచి వెళ్తుంది. వచ్చేటప్పుడు నీచత్వము, మూర్ఖత్వము, ఆవేశము తెచ్చిపెడుతుంది. వెళ్ళేటప్పుడు దీనత్వము, చంచలత్వము అధికం చేసి మరీ వెళ్తుంది. అతి కొద్ది కాలంలో నశించబోయే ఈ యవ్వనం చూచి, యొక్క పైపై మెరుగులు చూచి దేహాన్ని పొందాలి అని ఆశ్రయి అభిలషించేటువంటి జీవుని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను వినండి సార్. మహర్షి ఒకడు ఎంతో శ్రమించి అనేక ప్రయత్నాలు, ప్రయాసలకు ఓర్చుకుని చివరికి ఒక చింతామణిని సంపాదించాడు. చూచారా ఈ ప్రపంచంలో నేను ఎంత గొప్పవాడినో, ఈ చింతామణి నాది కదా, నా దగ్గరే ఉంది కదా అని గర్వం పొందాడు. ఇక లేచి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరుతూ మధ్యలో ఒక చిన్న కాలువ దాటిపోతుంది. ఆ కాలువలో ఆ చింతామణిని పోగొట్టుకున్నాడు, చేయి దాచుకున్నాడు. ఆ మణి కాస్త నీటి వరవడికి మట్టిలో ఎటో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ చింతామణి ఎంతో ప్రయాసతో సంపాదించుకున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ యవ్వనం కూడా అటువంటిదే. ఆశ పన్నాళ్ళు పట్టదు, ఎప్పుడో ప్రవేశిస్తుంది. అనేక వికారాలు హృదయంలో తలెత్తేటట్టు చేస్తుంది. రాగము, ఆవేశము, దుష్టభావము, ఇతరులను దూషించాలనేటువంటి ఒక అభిలాషము, ఇతరులను పరనింద, అవివేకము, ఇటువంటి అనేకమైనటువంటి దుష్ట విశేషాలన్నీ హృదయంలో పోగు చేసి ఉంచి ఈ జీవుణ్ణి ఇలా నడిపిస్తూ ఒకనొక రోజు ఈ యవ్వనం తన దావ తాను చూసుకుంటుంది. ఈ జీవుడి దేహం కాస్త ముసలితనాన్ని సమీపిస్తుంది. చూచారా మహర్షి, ఇటువంటి దేహంతో సంబంధించిన బాల్య యవ్వనాల్లో ఉన్నటువంటి దోషాలు ముందరే గమనించి ఈ జీవితం అనేటువంటి సందర్భాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది బాల్యంలోనే ఆలోచించాలి కదా స్వామి. అందుచేత ఏకాంతంలో ఈ జీవితం అనేటువంటి సందర్భాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, బాల్య యవ్వనాలకు ఎలా నేను దాసుని కాకూడదు, జీవితం అనే అవకాశాన్ని దుర్పయోగం చేసుకోకూడదు అనే విషయం యోచన చేస్తూ, ఏకాంతంలో యోచన చేస్తూ ఉన్నాను స్వామి. ఎవడైతే అవివేకం చేత క్షణభంగురమైనటువంటి ఈ యవ్వనాన్ని చూచి మోహం పొంది విషయానందమే నా జీవిత లక్ష్యం అని నిర్ణయం చేసుకుని ఈ ప్రపంచంలో సంచరిస్తాడో, ఈ దృశ్యానికి సంబంధించిన అనుభూతులు, అనుభవాలే నాకు కావాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని యవ్వనాన్ని గడుపుతూ ఉంటాడో, నా దృష్టిలో అతడు నరపశువుతో సమానం స్వామి. అతను అతి త్వరలో కాలం చేత మోసగించబడి పశ్చాత్తాపం పొందబోతున్నాడు అని నాకు అనిపిస్తోంది స్వామి. ఏ మహర్షి, నేను మరల చెప్తున్నాను, ఈ యవ్వనం అనేటువంటి సంకట మార్గం నుంచి ఎవరైతే దోషాలు హృదయాల్లో ప్రవేశించకుండా ప్రయాణాన్ని క్షేమంగా కొనసాగించగలుగుతారో అటువంటి వారే ధన్యులు. తిమింగిలాలు ఉన్న నదినైనా దాటవచ్చు, కానీ రాగద్వేషాలతో నిండినటువంటి యవ్వనాన్ని క్షేమంగా దాటడం అంత తేలిక కాదు. అది మహాప్రాజ్ఞులకే సాధ్యం. నిత్యానిత్య వివేకం బాల్యంలో సంపాదించుకున్న వారికి మాత్రమే సాధ్యపడుతుంది. శాంతి, దవ, ప్రేమ, దాక్షిణ్యము, వినయము, ఆత్మజ్ఞానం పట్ల అభిలాష, ఇటువంటి ఉత్తమ గుణాలు బాల్యంలోనే ప్రవృద్ధం చేసి బలవత్తం చేసుకుంటే మాత్రమే యవ్వనం క్షేమకరం. అటువంటి విశేషముల సద్గుణములతో విశేషములతో ముముక్షువులై యవ్వనంలో ప్రవేశించేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు స్వామి. అత్యంత మధుర ఫలములు, సుందర పుష్పములతో కూడినటువంటి ద్రాక్ష తీగలు, చందన వృక్షములు ఎక్కడో కానీ ఉండవు కదా. అలాగే యవ్వనం ప్రవేశించక ముందే జ్ఞాన లక్ష్యము ఆశయము సిద్ధింపజేసుకుని సద్వినియోగంగా యవ్వనాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ప్రోగ్రాం కలవాళ్ళు ధన్యులు స్వామి. అందుచేత ఈ యవ్వనం యొక్క పటాటోపాలను నేను ముందరే తూక్ష్ణీకరిస్తున్నాను. వీటి పట్ల ఇవి యవ్వనం కలగజేయబోయేటువంటి అనేక పై పటాటోపాల పట్ల ముందుగానే మౌనం వహించి ఉండాలి అని నిర్ణయం చేసుకున్నాను స్వామి. ఇక ఈ స్త్రీ పురుషుల పరస్పర సంబంధం గురించి కూడా కొన్ని విశేషాలు మీ ముందు నాకు వచ్చే ఆలోచనలు కొన్ని మీ ముందు ఉంచుతాను స్వామి. ఈ స్త్రీ పురుష దేహాకర్షణల విషయం లోకల్లో కామం అనేది చాలా గొప్ప విషయం అని తెలుస్తున్నారు. ఎంతో వ్యామోహం చెందుతున్నారు. ఈ విషయం కూడా ఒక్కసారి విచక్షణాపూర్వకంగా చూస్తే మంచిది కదా అనే దృష్టితో నాకు వచ్చేటువంటి కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతాను. ఈ దేహ పరస్పర ఆకర్షణల చేత ఆకర్షణలకు వశుడై జీవుడు ఉత్తమ ఆశయములను, అభ్యాసములను, లక్ష్య సాధనలను ఏమరుస్తున్నాడేమో అనిపిస్తోంది స్వామి. వాస్తవానికి దేహంలో పరస్పర ఆకర్షణ విషయాన్ని విచారణ చేస్తే దేహాల్లో ఉండేది ఏముంటుంది స్వామి? నరములు, ఎముకలు, రక్తము, మాంసము, ఇవే కదమ్మా. వీటితో కూడినటువంటి స్త్రీ పురుష దేహాల్లో ఏమి శోభచే ఈ దేహాలకు పరస్పరం ఆకర్షణ పొందుతున్నారు, ఎందుకు జనులు మోహం చెందుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ స్త్రీ శరీరములను పురుషులు, పురుషుల శరీరములను స్త్రీలు మననం చేస్తూ ఎన్ని జన్మలు బూడిద చేసుకుంటున్నారు స్వామి. ఎన్ని ఆత్మజ్ఞాన సముపార్జనకు అవకాశం ఉన్నటువంటి సందర్భాలని చేయి దాచుకుంటున్నారు స్వామి. ఈ దేహము అనేటువంటి వస్తువు యొక్క కాళ్ళు, చేతులు, చర్మము, మాంసము, కన్నీరు ఇవి విడివిడిగా చూస్తే ఇందులో మహత్తరమైన విషయం ఏముంది స్వామి? ఎందుకు జీవులు పరస్పర దేహాలు చూచుకుని ముగ్ధులవుతున్నారు? ఓ స్త్రీ పురుషులారా, ఒక్కసారి ఒక క్షణం నా మాట వినండి. ఇక్కడ కేశములు, ఒక చోట చర్మము, ఒక చోట భూమికలు, ఈ శరీరాలన్నీ ఇంతే కదా? ఈ శరీరంలో బాహ్య శరీరాకర్షణలకు బద్దులు కావాల్సిన అవసరం ఏమి చెప్పండి. ఈ శరీరాలు చూచి వివేకం మరుగుపడుతూ ఉండగా చూస్తూ ఊరుకోవటం తగునా? ఈరోజు ఈ దేహాలన్నీ, మనకు కనబడే దేహాలన్నీ వివిధ వస్త్రములతో, లేపనములతో, తైదక్కలాడే బొమ్మల వలె కనిపిస్తున్నాయి. బానే ఉంది. ఇక్కడ కనబడే స్త్రీల పురుషుల మెడలు అనేక రంగురంగుల ముత్యాల హారాలతో అత్యంత ఆకర్షణగా, సుందరంగా కనబడుతూ ఉండవచ్చు కాక, కానీ ఒక విషయం మనం అందరం గమనించాలి కదా, ఈ వర్తమాన క్షణంలో ఎంతో ఆకర్షణతో కనిపించేటువంటి ఈ అవయవాలన్నీ రేపో మాపో శ్మశానంలో ఒక మూలకు చేరి కుక్కల చేత, నక్కల చేత భుజించబడబోతున్నాయి కదా. అయినా మునీంద్ర, పంచభూత నిర్మితమైన ఈ స్త్రీ పురుషుల అంగములకు, అడవిలో సంచరించేటువంటి ఆయా జంతువుల యొక్క అంగములకు భేదమే ఉందో చెప్పండి. మరి మనుజుడు, ఈ జీవుడు ఈ స్త్రీ పురుష శరీరం చూడగానే వికారాలు ఎందుకు పొందుతున్నాడు? ఆహా, ఈ జనులు ఎలా ఉన్నారంటే చీర కుచ్చెళ్ళు, కేశములు, పైపై పెరుగులు, ఎత్తు పల్లాలు చూచి అనేక వికారాలు పొందుతున్నారే. కళ్ళుకు కామంకు భేదం లేకుండా పోతుంది. రెండు మొట్టమొదట ఉల్లాసం లాగా కనిపిస్తూ అనేక చిత్త వికారాలకై కారణమవుతూ చివరికి జీవుణ్ణి వివశుణ్ణి చేస్తోంది. ఈ దేహం గర్వం అనే త్రాడుతో బంధించబడి పశువులే దుర్గుణముల వైపు లాక్కుపోబడుతోంది. ఎన్ని జన్మలు గడిచిపోతున్నా వివేకం మాత్రం అనుభవించట్లేదే. ఈ జీవుడి స్థితి ఎలా ఉందంటే, ఆ కాటుక కన్నులు, ఆ జారువారు కురులు, ఆ ఎత్తైన స్తనములు, ఆ నాజుకైన ముక్కు, ఆ బుగ్గలు, ఆ భుజములు, ఆ శరీర పాటవాలు, ఇలా తలుచుకుంటూ స్త్రీ పురుషులు దేహభావాన్ని ప్రజ్వలం చేసుకుంటూ జీవితానికి అజ్ఞానం అనే అగ్ని జ్వాలకు గడ్డి పరకల వల్లే ఆవుతవుతున్నారే. ఆ సరసములు, ఆ దూరం నుంచి కనిపించే బాహ్య సౌందర్యాలు, వాస్తవానికి అవన్నీ ప్రజ్వలిల్లుతున్నటువంటి నరకానికి అగ్గిపెట్టి వంటివేమో అని నాకు అనిపిస్తున్నాను స్వామి. ఇక శృంగార కవులు ఉన్నారు చూచారు, వారు కారు చీకటి వంటి కనుబొమ్మలు, నక్షత్ర రాశుల వంటి మిలమిల మెరిసేటువంటి కళ్ళు, చంద్రబింబం వంటి మోము, విరిచిన నవ్వులు వంటి చిరునవ్వులు, ఇటువంటి అనేక భాషాయుక్తమైనటువంటి ప్రయోగాలతో ఉపమానాలతో ఈ జీవుడు యొక్క భ్రాంతిని మరింత చేస్తున్నారు. పాపం ఈ జీవుడు తన ప్రయాణం ఆశయము లక్ష్యమును ఏమరచి క్షణంలో ఈ విలాసాలలో పీకల దాగా తిరుగుతున్నాడు, దిగిపోతున్నాడు. క్షణంలో ధర్మము, వైరాగ్యము, శాస్త్ర కార్యక్రమాలు, శాస్త్రాలు ప్రవచించినటువంటి సాధనాలు అన్ని పక్కన పెట్టి ఈ దేహముల వెంట మనసును పరుగులు దీయించి విలువైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నాడే. ఉన్మాది వలె వివశుడు అయిపోతున్నాడే. ఒకరికొకరు నీవే దిక్కు, నీవు లేకుంటే నేను బ్రతకగలనా, ఇటువంటి అవాస్తవ వైపు మాటలు చెప్పుకుంటూ మాయల చేత, కృత్రిమ మర్యాదల చేత, పలుకు బిలుకుల చేత ఒకరి దేహాల పట్ల ఒకళ్ళు ఆకర్షణ పొంది జన్మ అనే మహత్తరమైన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నారే. జ్ఞానాన్ని సంపాదించకుండానే ఈ యవ్వనం గడిచిపోతుంది. ఈ దృశ్యానికి సంబంధించిన భావ ఆవేశం, భ్రమతో కూడినటువంటి ఊహ అపోహలు చివరికి శక్తియుక్తులన్నింటినీ దొంగిలించి వేస్తున్నాయి, హరించి వేస్తున్నాయి. చివరికి ఇతని సాధన నుంచి ఇతనిని డిస్ట్రాక్ట్ చేసి ఈ దేహాకర్షణ వికారిణిగా తయారు చేస్తుంది కదా. ది అట్రాక్షన్ ఆఫ్ అవుట్వర్డ్ బాడీస్ ఈజ్ మేకింగ్ దిస్ ట్రావెలర్ ఎ బెగ్గర్. సందర్భాన్ని, ఈ ప్రపంచాన్ని, దేహాన్ని సాధనగా వాడుకోవలసినటువంటి ఈ జీవుడు దేహ ఆకర్షణ చే ఉన్న జ్ఞానం కోల్పోయి బికారి అవుతున్నాడే. చివరికి వలలో చిక్కుకున్న పక్షిలాగా ఆకర్షణల నుంచి బయటపడలేక చిక్కుల్లో పడి విరవలాడుతున్నాడే. ఆశయము, మార్గము, లక్ష్యము కనిపించక కళ్ళు మూసుకుపోయి కళ్ళు తెరవలేని పరిస్థితికి వస్తుంది. ఈ సంసారానికి మూలమే దేహ ఆకర్షణ స్వామి. సంసారం నీటిగుంటలో ఈ జీవుడు చిక్కుకుని అనేక ఆకర్షణలు పొంది ఆ గుంటలోంచి బయటికి రాలేక జీవితాన్ని మరింత, సందర్భాన్ని మరింత దుర్వాసనామయం చేసుకుంటున్నాడే. అందుచేత మునీశ్వర, ఈ స్త్రీ పురుషుల పరస్పర దేహ ఆకర్షణ అనే దోషాలని, అనే ఆకర్షణ సర్వబంధాలకు, సర్వ దోషాలకు, జీవితం అనే అవకాశం దుర్వినియోగం అవడానికి కారణము, మూల కారణము అని విచారణ చేస్తూ ఉండగా నాకు అనిపించింది స్వామి. అందుచేత ఈ దేవునికి సంబంధించిన ఆకర్షణ అనే మాయలో పడకుండా అల్లంత దూరంగానే తగు జాగ్రత్త వహించాలి అని నాకు అనిపించింది స్వామి. మహర్షి కౌశిక ఒక విషయం అండి, ఈ దేహాలన్నీ స్తనములు, కళ్ళు మొదలైనవన్నీ రక్తమాంసము మయములే కదా, ఇది ఇట్లా అయి ఉండగా వీటిని చూసి నేను ఎందుకు వివశుణ్ణి కావాలి? ఒకప్పుడు స్థూల బుద్ధిచే అతి ప్రియంగా, ఆప్యాయంగా లాలించబడినటువంటి సుందరమైనటువంటి దేహాలు మరొకప్పుడు శ్మశానంలో దీర్ఘ నిద్రపోతున్నాయి. ఎంతో ఆకర్షితంగా కనపడేటువంటి, పరస్పరం ఎంతో ఆకర్షితంగా కనపడుతున్నటువంటి ఈ స్త్రీ పురుష దేహాలు మరికొంతకాలంలో ఖండాలుగా ఖండించబడి కాకులకు గ్రద్దలకు ఆహారం కాబోతున్నది అని ఈ దేహం యొక్క గతి ముందరే ఎందుకు ఆలోచించకూడదు స్వామి? ముందరే దీనిని దృష్టిలో ఎందుకు పెట్టుకోకూడదు? ఈ దేహముల యొక్క కేశములు, తిలకము, అస్థులు, భూమికలు ఇవన్నీ కొద్ది కాలంలో నేలను అలంకరించబోతున్నాయి. ఇదంతా ఈ విధంగా నేను ముందుగానే విచారించడం చేత నేను ఒక నిర్ణయానికి వచ్చాను స్వామి. ఈ దేహములకు సంబంధించిన ఆకర్షణ భ్రాంతిని పొందడానికి నేను సిద్ధంగా లేను. నా ఉద్దేశంలో బుద్ధిహీనత చేత మాత్రమే పంచభూతముల సన్నివేశమైనటువంటి ఈ స్త్రీ పురుష శరీరముల పట్ల ఆవేశపూరితమైనటువంటి అనురాగం ఏర్పడుతోంది. అటువంటి అనురాగం పెంచుకున్నందు చేత చివరికి ఈ చిత్తం దీనత్వం పొందుతోంది. క్షణికమైనటువంటి కాలానికి పరవశించి ఉత్తమ లక్ష్యముల నుండి చ్యుతి పొందవలసి వస్తుంది. చివరికి నిష్కారణంగా దుఃఖ మోహాల్లో ప్రవేశించి వెనుకకు మరలలేని స్థితి వస్తోంది జీవునికి స్వామి. ఒక విషయం, భార్యాభర్త ఉన్నప్పుడే కదా భోగేచ్ఛ. ఈ వీరి దేహం నాకు చెందినది, వీరి నా అనుభవంకు సంబంధించినది అని అనుకోకపోవటం వల్ల కదా దేహాలతో పరస్పర సంబంధం భావావేశం ఏర్పడుతోంది. అందుకని నేను ఈ దేహములకు సంబంధించిన సర్వ వ్యవహారాలు త్యజించి దూరంగా ఉండదలుచుకున్నా. ఎందుకనంటే జరామరణముల పట్ల నాకు భీతి ఏర్పడుతోంది. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఈ శరీర ఆకర్షణకు లోను కాకుండా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ దేహములకు సంబంధించిన భావన నాకు అత్యంత అరుచిగా కలగజేస్తోంది. అందుచేత దేహ సంబంధమైనటువంటి తుచ్చ విషయముల వైపు, అశాశ్వత ఆకర్షణల ప్రమాదకరమైనటువంటి ఆకర్షణల వైపు నేను ప్రయాణించకూడదని నిర్ణయించుకున్న వాడినై. ఈ దేహంతో సంబంధించినటువంటి సందర్భాన్ని స్వస్వరూప జ్ఞానం కొరకు మాత్రమే వినియోగించాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను స్వామి. ఈ విధంగా యవ్వనం పట్ల నేను మౌనము వహించి దూరంగా ఉండదలుచుకున్నాను స్వామి యవ్వన విశేషాల పట్ల. ఇప్పుడు స్వామి ముసలితనం విషయంలో నాకు ఏర్పడేటువంటి కొన్ని ఆలోచనలు మీ ముందుంచుతాను. కోరికలు తీరకుండా బాల్యం యవ్వనంలో ప్రవేశిస్తోంది. యవ్వనం బాల్యాన్ని మింగివేస్తుంది. ఎప్పుడో తెలిసి తెలియకుండా ఈ మాన మద గర్వాలతో నిండిన యవ్వనాన్ని ముసలితనం అనేటువంటి నక్క వచ్చి మింగివేస్తుంది. ఈ శరీరం ఇట్లా కనబడుతూ పుష్టిగా ఉండగానే క్రమంగా చెప్పి చెప్పకుండా శిథిలమైపోతుంది, కుంచుకుపోతోంది. దవడలు వేలాడుతున్నాయి. వంగిన నడుము, ముడుతలబడ్డ నుదురు, వణుకుతున్న కాళ్ళు చేతులు ఇవన్నీ ఈ విధంగా క్రమక్రమంగా ఏ స్త్రీలు ఎంతో ఆకర్షణగా ఈ దేహాన్ని చూచారో వాళ్ళు అత్యంత ఆ స్త్రీలు ఆ పురుషులు పరస్పరం అత్యంత తిరస్కార దృష్టితో దేహాలను చూసుకుంటున్నారు. అప్పటికి మనసంతా దైన్యంతో నిండి ఉంటుంది. సూక్ష్మ బుద్ధి పాపం యవ్వన ఆవేశాల వెంటే పారిపోయిందిటో. ఇంతకాలం యవ్వనంలో ఎంతో భయభక్తులతో ప్రవర్తించినటువంటి భార్య, పుత్రులు, బంధువులు, స్నేహితులు, సేవకులు ఇప్పుడు ఈ ముసలి రూపం వచ్చినటువంటి జీవుని చూచి ఒక పిచ్చివాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు స్వామి. ఇదే మంచి సమయం రా అబ్బాయి అని అనుకుంటూ ఆ లోభం వచ్చి మనసును మొత్తం ఆక్రమిస్తోంది. ఇవన్నీ నావి కదా, నాకు సంబంధించినవి కదా, నేను సంపాదించుకున్నవి కదా, ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారేమో, వీళ్ళు దొంగిలిస్తారేమో, ఎలా దాచుకునేది, ఇటువంటి అనేకమైన లోభానికి సంబంధించిన దోష గుణాలన్నీ వచ్చి పడుతున్నాయి. రేపో ఏళ్ళలో మరణిస్తానేమో అని తెలిసి కూడా, కొద్ది కాలంలో మరణిస్తానో అని తెలిసి కూడా ఈ వస్తువుల పట్ల, సంపదల పట్ల ఆకర్షణ, ఆవేశము తొలగించుకోలేక, వాటిని రక్షించుకోను లేక, వాటిని అనుభవించను లేక మానసికంగా ఎంతో రోదన అనుభవిస్తున్నాడు స్వామి ఈ జీవుడు. బుద్ధిహీనుడై, గుణహీనుడై, శక్తిహీనుడై ఏవో దిగులతో వార్ధక్యంలో మ్రగ్గుతున్నాడు. ఒక పక్క క్రమక్రమంగా రోజు రోజుకి శరీరం శిథిలం అవుతూ వస్తోంది. మరొక పక్క ఏదో అనుభవించాలి, తపన, దాహం, కామం ఇది వస్తున్నాయి. దీనత్వం ఆ జీవుని చుట్టూ మూగి ఉంటుంది. అరే వీళ్ళంతా నా సొమ్ము తింటున్నారు, నన్ను లెక్క చేయట్లేదే. రుచికరమైన పదార్థాలు తింటే బాగుండు కానీ సరిపడవు. రేపు ఈ దేహం ఎప్పుడు ఏమి కానున్నదో ఈ దేహానికి, పరలోకంలో ఏ దారుణమైన స్థితిగతులు పీడలు ఉంటాయో, ఈ విధంగా ఆ యొక్క జీవుని యొక్క ఆలోచనలు కోరికలు కోకలలు భోగించాలనే ఆశ చావదు, భోగించే శక్తి ఉండదు. హృదయం నిస్సహాయంగా దహించుకుంటూ పోతుంది. శరీరం అనేక వ్యాధులతో పీడితపడుతూ ఉంటుంది. ఇప్పుడు బాల్య యవనాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ఈ జీవుడు దుర్వినియోగం చేసుకుని యవనంలో వార్ధక్యంలో ప్రవేశించి ఆ వేదనలు అనుభవిస్తున్నాడు. బాల్య యవనాల్లో ఏమనుకున్నాడు, వర్తమానంలో ఈ కనబడే దృశ్యాన్ని అనుభవిద్దాం, వార్ధక్యంలో వివేకం గురించి ఆలోచన చేద్దాం, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుందాం, పరిశీలన చేద్దాం అనుకున్నటువంటి ఈ జీవుడు వార్ధక్యంలో అనేక వేదనలకు వశమై మృత్యు యొక్క క్రూరమైన వేటును తలుచుకుంటూ భయం భయంగా రోజులు గడుపుతున్నాడు. తాను బాల్యంలోనూ యవ్వనంలోనూ వృధా చేసుకున్నటువంటి కాలమును అవకాశములను నెమరు వేస్తూ సంగతి సందర్భాలను అనుచితంగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి వార్ధక్యంలో ఉన్న కొద్దిపాటి అవకాశాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు. ఈ విధంగా వార్ధక్యంలో ప్రవేశించే అనేక బాధలు పడుతున్నాడు స్వామి. ఇక మృత్యువు అనే ఒక విశేషం ఉంది స్వామి, మృత్యువు గురించి కూడా కొన్ని విచారణ విశేషాలు చెప్తాను. ఈ శరీరం ఈ విధంగా అనేక వ్యాధులతో ముసలితనంతో ఆక్రమించబడి ఈ జీవుడు దీనాలాపం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎప్పుడో అనుకోని క్షణంలో వెరీ యాక్సిడెంటల్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎంతకాలం తర్వాత ఎప్పుడు అనేది తెలియకుండా మృత్యువు అనేది గుడ్లగూపగా ఎదురు చూస్తూ ఒకనొక రోజు ఈ దేహం మీద వాళ్ళనే వ్రాలుతోంది. గ్రద్ద మాంసాన్ని మృంగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మృత్యువు ఈ దేహాన్ని మృంగడానికి అది యవనమా బాల్యమా వార్ధక్యమా చూసుకోకుండానే ఎదురు చూస్తూ ఉంది. వర్తమానంలో ముసలితనం ఆ మృత్యువు అనే గ్రద్దకు మరింత దగ్గరయ్యింది. ఒక బాలిక పువ్వును జడలో అలంకరించుకుని కొంతసేపు ఉంచుకుని వ్రాలిపోగానే ఒక మూలకు విశ్లేషణ చూచారా, అదేవిధంగా కాలము అనే ఒకనొక బాలిక ఈ శరీరానికి కాసేపు కలిగి ఉండి పరిపోషించి ఎప్పుడో మృత్యువు అనే ఒక మూలకు తోసివేస్తోంది. ఈ జీవుడు బాల్యంలోనూ యవ్వనంలోనూ అప్పటికప్పుడు ఆయా సందర్భంలో ఉన్నటువంటి ఆయా కల్పితమైన కార్యక్రమాలు ఆవేశాలు సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి అనుబంధాలు వాటి యందు నిమగ్నుడై జీవితమంతా వృధా చేశాడు. భగవంతుణ్ణి ఆరాధించడం జ్ఞానం కొరకై విచారణ చేయడం పెద్దలు చే ప్రవచించబడినటువంటి ఉత్తమ కార్యాలను ఆశ్రయించడం జ్ఞాన విశేషాలు విచారణ చేయడం ఉత్తమ గ్రంథాలు పరిశీలించడం ఆ కార్యక్రమాలన్నీ బాల్యంలోనూ యవనంలోనూ ఏమనుకున్నాడు, ఆ ఇప్పుడు ఎంత ఉందరా మాకు సమయం ఉందిలే అనుకుంటూ తర్వాత చూసుకోవచ్చులే అని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. అయిపోయింది. ఆ బాల్య యవనాల్లో ఎంతో అలసత్వం అశ్రద్ధ కలిగి ఉన్నాడు, వార్ధక్యంలో అసక్తుడై ఉన్నాడు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉంది. అనుకున్న ప్రణాళిక ఏమైనట్టు స్వామి, మంచు బాగా కురిస్తూ ఉండగా వారిపోయే పుష్పంలాగా ఈ శరీరం శిథిలం అవుతూ ఉంటే మృత్యు అనే పెరుగుల ఒక భయంకరమైనటువంటి ఆకాశి ఈ జీవుని దేవుణ్ణి సమీపిస్తూ ఉంటే ఇప్పుడు జీవుని యొక్క స్థితి ఏమిటి, ఏమి చేయగలడు? ఓ పక్క శరీరం జీర్ణం అయిపోతూ ఉంటుంది, వాతము పిత్తము ఇటువంటి రోగాలు అవి ప్రజ్వలిస్తూ ఉంటాయి. రోగాలు తలకాయ బూడిద గుమ్మడి కాయలాగా తెల్లబడిపోతూ ఉంటుంది. కాలుడు అనుకుంటాడు కాలస్వరూపుడు, ఆహా ఈ పండు పక్వానికి వచ్చింది, ఇక ఎప్పుడో కోసుకోవాలి అనుకుంటూ అటు ఇటు సంచారం చేస్తూ ఉంటాడు. స్వామి, ముసలితనం అనే నక్క యొక్క ఊళ వినేవరకే ఈ మానవుడు నేను అంతటి వాడిని, వాళ్ళ సంగతి చూస్తాను, వీళ్ళ సంగతి చూస్తాను, వాళ్ళకి హాని చేస్తాను, వీళ్ళని బాధిస్తాను, ఇటువంటి అహంకారాలు ఎప్పుడైతే మృత్యు ఎదురుకుండా అల్లంత దూరంలో కనిపిస్తోందో వార్ధక్యంలో అతని ప్రతాపమంతా సున్నాయే అయిపోతుంది. అనేక శారీరక బాధలతో హింసించబడి దుఃఖితుడవుతున్నాడు. అంగములు పాలిపోతున్నాయి. ఎప్పుడో ఈ మృత్యువుకి కబలం అయిపోతున్నాడు. మృత్యువుకు మింగడం అంటే మహా ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఒకేసారి అనేక వస్తువులను ఆ మృత్యువు మునిగి వేయగలదు. నాకు ఒక విషయం మహర్షి, నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఈ ఎదురుకుండా కనిపించే శరీరాలన్నీ మృత్యువు ఏ పర్యవసానంగా కలిగి ఉన్నాయి కదా, ఈ విషయం జీవుడు ఎందుకు దృష్టిలో పెట్టుకోడు? వీటి యొక్క ఉత్పత్తి ఉత్తరోత్తర గతి శాస్త్రాలు గుర్తు చేసిన విశేషాల పట్ల ఈ జీవుడికి ఎందుకు విశ్వాసం కలగట్లేదు, ఎందుకు పరిశీలన చేయాలనేటువంటి దృష్టి కలగట్లేదు? మహర్షి, అసలు నాకు ఒక విషయం చెప్పండి. ముసలితనం మీద పడ్డ తర్వాత కూడా నా జనులు, నా భార్య, నా పుత్రుడు, నా గృహాలు, నా ధనం, నా సంపద, నా విశేషాలు, నా సంబంధాలు, నా బాంధవ్యాలు, ఇటువంటి భావాలు ఎందుకు వస్తున్నాయి? మృత్యుం జయించిన వాడు ఎవడు లేడు కదా, అసలు ఈ మోహమంతా ఎవడు కల్పిస్తున్నాడు? ఈ దేహం ఎప్పుడో నేల రాలబోతోందని విషయం ఎవరికి తెలీదు? ముసలితనం వచ్చేసరికి అనేక కోరికలు కలిగి ఉన్న ఈ జీవుడు ఆ కోరికల చేత అసంపూర్ణత్వము, దుఃఖము, అనేక భావ ఆవేశములు, ఆశ నిరాశ దురాశల మధ్య చిక్కుకున్న పక్షి యొక్క స్థితిగతులు అనుభూతులు పొందుతున్నాడే. అసలు బాల్య యవనాల్లోనే మొదలే కోరికలు లేకుండా ఉండేదెట్లా అనే విషయం విచారించి తగినటువంటి అర్హమైనటువంటి కర్మ జ్ఞానాలు అభ్యాసం చేసి ఉంటే వార్ధక్యంలో ఇటువంటి దుఃఖమాలినమైనటువంటి మనోస్థితి వచ్చేదా స్వామి? అందుచేత ముసలితనం నన్ను సమీపించకముందే నేను ముందు 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 ముందుగానే ఆత్మ అనాత్మ విచారణ చేసి ఈ దృశ్యంతోనూ ఈ దేహంతోనూ నాకున్న సంబంధం జ్ఞాన దృష్టితో పరిశీలించి ఆత్మజ్ఞాని అవటానికి నా శక్తియుక్తులన్నీ వినియోగించాలని నిశ్చయించుకున్నాను స్వామి. ఈ విధంగా మృత్యు అనే యొక్క హేళన ఈ జీవుడి పట్ల జరుగుతోంది. ఈ విధంగా మనం ఈరోజు బాల్య యవన వార్ధక్యాల గురించి, మృత్యువు గురించి రామచంద్రమూర్తి సభలో ప్రవచించినటువంటి విశేషాల్లో కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. మళ్ళా రేపు కొనసాగిస్తారు కాల విశేషం గురించి, దైవ విలాసం గురించి, మనోవృత్తుల గురించి. ఈ పరిస్థితులు, స్థితులు, దృశ్యాలు, వీటి యొక్క స్థితిగతుల గురించి, ఈ పదార్థ దోషాల గురించి చెప్తూ మహర్షుల ముందర కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్, కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సార్, ఆ ప్రశ్నలకు సమాధానమే తదనంతరపు యోగ వాశిష్ట గ్రంథం వైరాగ్య ప్రకటనలో మనం కొనసాగిస్తున్నాం. ఇది వింటున్నటువంటి రామానంద స్వరూపులకు శ్రోతలందరికీ నమస్కరిస్తూ లోక కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా యుగోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషి మాననీమయార్థే, దురితాన్యపయాంతి దూర దూరే, మూరాయాంతి మాంతి మంగళాని. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుష సమజం నిత్యం వ్రజామి శరణం. హరి ఓం. శం నో మిత్ర శం వరుణ, శం నో భవత్వర్యమా, శం న ఇంద్రో బృహస్పతి, శం నో విష్ణురుక్రమ. నమో బ్రహ్మణి నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు.